శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. అంశము సిలువలో పలికిన నాలుగవ మాట. మూలవాక్యము మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం.
చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబత్కాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు, నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని, ఇతడు ఏలియా అని పిలుచుచున్నాడనరి. 46వ వచనంలో ఏలీ ఏలీ లమా సబక్తాని, నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచితివి, 46వ వచనాన్ని మనం అర్థం చేసుకుంటే దీన్ని ఆవేదన వాక్కు అంటారు. ఎంతో తీవ్రమైన వేదనతో ఎవరో మళ్ళా పక్కన లౌడ్ స్పీకర్ పెట్టారు, మైక్రోస్కోన్ లాగుతుంది, రెండు ఫోన్లు. కిరణ్ బ్రదర్ లైన్ నుంచి ప్రాబ్లం వచ్చేది. సెట్ అయింది, థ్యాంక్ యూ. దీన్ని ఆవేదన వాక్కు అంటారు. ఈ మాటల్లో లోతైన భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ 46 వచనం మనకి ఏం చెప్తుందంటే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి తండ్రితో ఉన్న విడదీయలేని బంధాన్ని ఇక్కడ మనం చూడగలం. ఆయన సిలువలో ఆ ఘోరమైన హింసలు గుండా వెళ్తున్నప్పుడు శరీర శ్రమను బట్టి, నిందను బట్టి, అవమానాన్ని బట్టి, ఘోరమైన సిలువ మరణాన్ని బట్టి ఫిజికల్ పెయిన్ చాలా ఉంది, అన్బెరబుల్ పెయిన్, భరించలేనంత గొప్ప వేదన ఆయన పొందుతూ ఉన్నాడు. ఆ వేదన మించిన ఆవేదన ఆయనలో ఏముందంటే, దేవుడి నుంచి ఆయన వేరైపోయాడు, దేవుని ముఖం ఆయనకు మరుగైపోయింది, దేవుడు ఆయన చూడడం లేదు. ఆ బాధతో ఆయన పలుకుతున్న మాట, నాదేవా నాదేవా నా చేయి ఎందుకు విడిచిదివి అన్నది. దేవుడి నుంచి ఆయన దూరం అయిపోయినప్పుడు ఆయన తట్టుకోలేక మాట్లాడుతున్న మాట. ఎందుకు ఆయన దేవుడి నుంచి దూరం అయ్యాడు? ఎందుకు దేవుడు తన ముఖాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి ఈ సందర్భంలో మరుగు చేశారు అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఆయనకు యేసుక్రీస్తు ప్రభువుకి తండ్రితో ఉన్న కనవేసుకున్న బంధం ఎలాంటిదంటే, ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ మాట మనకు తెలుసు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని ప్రస్తావిస్తాడు యోహాను గారు. వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభు అని 14వ వచనం మనకు అర్థమవుతుంది. ఆయనకు తండ్రితో ఉన్న బంధం ఎప్పటిది అని మనం ప్రశ్నించుకుంటే, ఆది నుంచి కాలం పుట్టడం ముందు నుంచి ఉనికి, దేవుడు ఆయనకి ఆది లేనివాడు, అంతం లేనివాడు. ఏదైనా ఆది ఉంది అని మనం అనుకుంటే, ఒక మొదలను మనం ఏదైనా అనుకుంటే, అప్పటి నుంచి ఈ త్రిత్వం మర్మముగా ఉన్న త్రిత్వంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు గురించి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు గురించి మనం త్రిత్వం చూస్తాం. ఆ త్రిత్వం మర్మంగా ఉన్నప్పటికీ ఎప్పటి నుంచి ప్రభు అయిన యేసుకి తండ్రితో సంబంధం ఉందంటే ఆది నుంచి ఉంది. దాన్ని ఇంకా సామెతల గ్రంథంలో వివరంగా ఇలా మాట్లాడతాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూడాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం నుంచి ఇలా రాయబడింది, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నేళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మంటిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆయన ఉనికి సృష్టికి ముందు ఉంది, ఆయన ఉనికి అనాది నుంచి ఉంది, ఆది కాలం నుంచి ఉంది అని ప్రస్తావిస్తూ, ఇందుకీ ఆయన దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాడు అన్న దాన్ని 30-31వ వచనాల్లో మాట్లాడుతున్నాడు. నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు, నరులను చూచి ఆనందించుచుంటిని. ఇది ఆయన ప్రారంభం. ప్రభు తండ్రితో ఉన్న దినాలన్నీ ఆది మొదలుకొని తండ్రి సన్నిధిలో ఉండటం, తండ్రితో సంబంధం కలిగి ఉండటం ఆయనకెంతో ఆనందం, ఆయనకెంతో సంతోషం. అంత ఆనందమయమైన సంతోషకరమైన సంబంధాన్ని ఆయన తండ్రితో కలిగి ఉంటే సిలువ మీద ఆయన ఆ తండ్రితోటి ఎడబాటును అనుభవిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనంలో ఆయన సిలువ మరణానికి వెళ్ళడానికి ముందు ఒక మాట శిష్యులతో ప్రస్తావిస్తున్నాడు. మీ అందరి కోసం నాకు తెలుసు, 3.5 సంవత్సరాల కాలం పాటు మీరు నాతో పాటు కొనసాగారు, మీరు నన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నారు, కానీ ఎప్పుడైతే నేను పట్టబడతానో, ఎప్పుడైతే సిలువ మరణానికి నన్ను పట్టుకుంటారో, అప్పుడు నా పక్కనున్న మీరందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అంటూనే, నేను ఒంటరిని అయిపోతాను అంటూనే, నేను ఒంటరిని కాను అని ఆయనకున్న ఒక ధీమాని అక్కడ వ్యక్తపరుస్తారు. యోహాను సువార్త 16:32లో ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడి చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గాడే వచ్చేయున్నది, అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. మీరందరు వెళ్ళిపోయినా, మీరందరు నన్ను వదిలేసి వెళ్ళిపోయినా, సిలువ మీద నన్ను ఏకాకం చేసిన తండ్రి నాతో ఉంటాడు చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. అది 16వ అధ్యాయం. అయితే 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన 4వ వచనం 5వ వచనం చూస్తే ఆయన దేవా, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. 5 తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏం మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచుము. ఈ వాక్యాలన్నింటినీ మనం వెలుగులోకి తీసుకుంటే ఆది మొదలుకొని తండ్రితో ఆయన అవినాభావ సంబంధాన్ని పెనవేసుకొని ఉన్నాడు. ఆది నుంచి ఆయన తండ్రి సన్నిధిలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నాడు. మానవ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పటికీ ఆ భూమి మీద ఫిజికల్గా ఆ తండ్రి నుంచి దూరంగా ఉన్నప్పటికీ ఆయన ప్రత్యేకంగా ఆయన దినచర్యలో సగభాగాన్ని ప్రార్థన కేటాయించుకొని రాత్రులు కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా తండ్రి సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్య ప్రాంతంలో తండ్రితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడు తండ్రితో మాట్లాడుతున్నాడు, దేవా ఎల్లప్పుడు నువ్వు నా మనవి ఆలకిస్తున్నావని ఆయన అంటున్నాడు. అయితే ఆయన అనుభవించిన ఇన్ని దినాల్లో ఒక దినము, ఒక గడియ ఆయన ఊహించలేని ఒక భయంకరమైన పరిణామం సంభవిస్తుంది. అది ఆది నుంచి అంతం వరకు దేవునితో తండ్రితో కుమారునికున్న సంబంధానికి ఎడబాటు వస్తుంది, గ్యాప్ వస్తుంది. అది ఎంత తీవ్రమైన వేదన అంటే మనకి ఆ మాట అర్థమవుతుందో లేదో కానీ, పాలు తాగుతున్న బిడ్డని తల్లి రొమ్ము నుంచి వేరు చేస్తే ఆ బిడ్డ ఎలా ఎక్కి ఏడుస్తూ ఉంటుందో అంతకంటే ఘోరమైన వేదనతో ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నాడు. నాదేవా నాదేవా ఏల నా చేయి విడిచితివి. అసలుకి ఆ త్రిత్వంలో తండ్రి కుమారుని వేరు చేయలేం. సిలువ తండ్రి నుంచి యేసును వేరు చేసింది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు తండ్రి నుంచి ఆయన వేరవ్వాల్సి వస్తుంది అని మనం వాక్యాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తే, బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే దేవుడు పాపులను విడిచిపెడతాడు, దేవుడు పాపులను ఎడబాపుతాడు అన్నది వాక్యం చెప్పే సత్యం. ఆది దంపతులు ఆదాము అవ్వలను ఆయన స్వహస్తాలతో నిర్మించాడు. ప్రతి చల్లపూట వారితో సమయం గడపడానికి ఆ ఏదేన్ తోటలోకి వస్తున్నాడు. కానీ ఎప్పుడైతే పాపం ఆది దంపతుల్లో ప్రవేశించిందో, దేవుడు చెయ్యొద్దన్నది వారు చేశారో, ఆది కాండ 3:8 ఏం చెప్తుందంటే ఆయన నుంచి వారు దాక్కున్నారు అని రాయబడుతుంది. పాపం ఆదాము అవ్వలను దేవుని వద్దకు రాకుండా దూరం చేసింది. 23:24 ఏం చెప్తున్నాయంటే దేవుడు పాపములో పడిపోయిన ఆదాము అవ్వలను ఏదేని తోట నుంచి వెళ్ళగొట్టాడు. మధ్యలోనికి పాపం వచ్చింది. దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధం అక్కడ తెగిపోతుంది, ఎడబాటు ఏర్పడుతుంది. వారు ఆయనకు దూరం అవుతున్నారు. ఆయన వారిని ఏదైనా తోట నుంచి బయటికి గెంటేస్తున్నాడు అని వాక్యం చెప్తా ఉంది. అదే ఆదికాండం 6:10 వస్తే దేవుడు స్వహస్తాలతో చేసిన సృష్టి అంతటినీ 6:12-13 ఒక కఠినమైన మాట మనం చదువుతాం. ఆదికాండము 6:12-13 చూస్తే ఇలా రాయబడింది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గము చెరుపు వేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును. ఎందుకు దేవుడు భూలోకాన్ని నాశనం చేయడానికి చెరిపేయడానికి సిద్ధపడుతున్నాడంటే పాపం విపరీతమైపోయింది, నరులు తమ మార్గమును చెరిపేసుకున్నారు, భూమి మీద పాపం గొప్పదని యెహోవా చూచి అన్న మాటలు ఈ కాంటెక్స్ట్ లో మనం చూస్తున్నాం. అదే ఆదికాండం 19:10 వెళ్తే సొదొమ గొమొర్ర పట్టణ వాసులు పాపములో పడిపోయి కామములో పడిపోయి భయంకరమైన కార్యాలు చేస్తున్నప్పుడు దేవుని ఉగ్రత ఆకాశం నుంచి అగ్ని గంధకాల రూపంలో కుమ్మరించబడి ఆ రెండు పట్టణాలను నేల మొలకలతో సహా సమూల నాశనం చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం ఏం చెప్తుందంటే అబక్కుకు గ్రంథము 13:13 నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది అంటాడు ప్రవక్త. దేవుడు పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడంటే పాపాన్ని కనీసం దృష్టించలేడు, చూడలేడు. ఆయన కనుదృష్టి పాపాన్ని చూడలేదు. పాపాన్ని చూడలేకే దేవుడు సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేశాడు. పాపాన్ని చూడలేకే దేవుడు ఆ రోజు సృష్టిని జల ప్రళయంతో సమూల ధ్వంసం చేశాడు. పాపాన్ని చూడలేకే ఆదాము అవ్వలను వెళ్ళగొట్టాడు. కాబట్టి దేవుడు పాపాన్ని మెచ్చడు, పాపాన్ని ఆయన వద్ద ఉంచడు. బైబిల్ చెప్పే సత్యం ప్రకటన గ్రంథం 21:8 పాపులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు, పాపులు మండుతున్న అగ్నిగుండంలో పాలు పొందుదురు. కాబట్టి దేవుడు పాపులను విడిచిపెడతాడు, పాపులను వెళ్ళగొడతాడు, పాపులు వంక చూడడు అన్నది వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఆ వెళ్ళగొట్టడం, విడిచిపెట్టడం, పంపించేయడం, ఆ ఎడబాటుని బైబిల్ పరిభాషలో మనం వస్తే దాన్నే మరణం అంటాం. మరణం అనేసరికి మనం అనుకుంటున్నాం శరీరం నుంచి ఆత్మ వేరవటం, శరీరం నుంచి ఆత్మ వేరవటం, శ్వాస ఆగిపోవటం, హృదయ స్పందన నిలిచిపోవటం, నిర్జీవంగా దేహం నేలపై పడుకుని ఉండటం, దాన్ని మరణం అని మనం అంటాం. కానీ అది ఫిజికల్ డెత్. కానీ బైబిల్ చెప్తున్న మరణం మనల్ని కొంచెం ఆలోచింపచేస్తుంది. లూకాసు వార్త 15:24 వెళ్ళాలి. లూకాసు వార్త 15:24. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికాను. తప్పిపోయిన కుమారుని కోసం రాయబడుతున్న సందర్భంలో ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికాను, తప్పిపోయి దొరికినని చెప్పాను. దేవుడు దేవుడి నుంచి దూరమైపోవటమే మరణంగా మాట్లాడుతున్నాడు. ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోవడాన్నే మరణంగా మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకుందాం. పాపం వల్ల వచ్చే జీవితం మరణం అంటే రెండవ మరణం కోసం మాట్లాడుతున్నాడు. సో మొత్తంగా మనకేమర్థం అవుతుందంటే దేవుడు పాపులను విడిచిపెడతాడు, దేవుడు పాపులను వెళ్ళగొడతాడు, దేవుడు పాపుల నుంచి తన ముఖాన్ని మరుగుపరుచుకుంటాడు. అదే బైబిల్ పరిభాషలో రెండవ మరణముగా ప్రస్తావించబడుతుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువలో ఉన్నాడు. ఆయన నుంచి దేవుడు ఎందుకు ముఖం మరుగుపరుచుకుంటున్నాడంటే ఆయన పరిశుద్ధుడిగా ఆ రోజు కనబడడం లేదు, కానీ పాపులందరి కొరకు వారందరి పాపాన్ని ఆ వహిస్తున్న పాపముగా ఆయన చేయబడ్డాడని వాక్యంలో మనం చూస్తాం. మరొకటి మనం అర్థం చేసుకుంటే దేవుడు నీతిమంతులను ఎంత మాత్రం విడిచిపెట్టడు అన్నది వాక్యంలో చూసే సత్యం. మొదటి మాట, దేవుడు పాపులను విడిచిపెడతాడు. రెండవ మాట, దేవుడు నీతిమంతులను ఎంత మాత్రం విడువడు అన్నది వాక్యంలో మనకున్న గొప్ప వాగ్దానం. ఫిబ్రవరి పత్రిక 13:5 చూద్దాం. ఫిబ్రవరి పత్రిక 13:5 చూద్దాం. 5వ వచనంలో ఇలా రాయబడింది, 5:2. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయునని ఆయనే చెప్పను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అంటున్నాడు. ఎవరితో ఈ మాట చెప్తున్నాడు? నీతిమంతులతో. ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో, ఎవరు దేవుని సన్నిధిలో తమను తాము పరిశుద్ధపరుచుకుంటారో, ఎవరు దేవుని సన్నిధిలో ఉండడానికి ఆశపడతారో, వారికి దేవుడిచ్చే గొప్ప భరోసా విడువను ఎడబాయను. యేసుక్రీస్తు పేరులో ఆయన పేరులో ఒక పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలు అనగానే దేవుడు మనకు తోడు. మత్తయి సువార్త 28:20 ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడయ్యాడు, 40 దినాల పాటు శిష్యులందరికీ కనబడ్డాడు. కనబడి వారి విశ్వాసాన్ని బలపరిచిన తర్వాత వారి కళ్ళ ముందే మరలా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న ఆయన్ని చూసి, అయ్యా మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావా, మేము అనాథలం అయిపోతాం అన్నట్లుగా చూస్తున్న శిష్యులతో అంటాడు. 28వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను. ఇమ్మాని అనగానే దేవుడు మనకు తోడు, ఆయన వారితో ఉంటానన్నాడు. బైబిల్లో మనం జాగ్రత్తగా చూడగలిగితే ఎవరైతే ఆయన స్వరం విని తలుపు తీస్తారో వారు వద్దకు వస్తానంటాడు, వారితో నివాసం ఉంటానంటాడు, వారితో భోజనం చేస్తానంటాడు. దేవుడు పాపాన్ని ద్వేషించి పాపులను విడిచిపెడుతున్నాడు. దేవుడు ఆయన వైపు తిరిగిన వారిని, నీతిమంతులను ప్రేమించి వారితో ఉండటానికి వారిని విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాడు. అయితే మనం చూస్తున్న ఈ కేసులో యేసుక్రీస్తు ప్రభువుని ఆయన విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి అని మనం అడిగితే, యేసుక్రీస్తు ప్రభు పాపిన నీతిమంతుడా అని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువులో ఏ పాపం లేదు అన్నది పిలాతు విచారణ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన సర్టిఫికేట్. ఈయన ఎందు నాకు ఏ దోషం కనబడడం లేదు. మరి ఇంతకీ ఎందుకు ఆయన సిలువేస్తున్నారు? ఏ నేరంతో ఆయన సిలువేస్తున్నారంటే, ఏ నేరం లేదు, తప్పుడు సాక్ష్యం తీసుకొచ్చారు, తప్పుడు సాక్ష్యం తీసుకొచ్చారు. ఏ వంక లేనుడు ఏదో చెప్తాడు అన్నట్టు కానీ ఇదిగో దేవాలయాన్ని కూల్చేస్తానన్నాడు, 3 దినాల్లో తిరిగి కడతానన్నాడు, అది నేరారోపణ. యూదులు రాజని చెప్పుకుంటున్నాడు, అది నేరారోపణ. ఏ నేరారోపణ, ఆయన మరణానికి తగింది కాదు. కాబట్టి ఏదో విధంగా ఆయన సిలువు వేయడానికి వారు చేసిన పన్నాగాలు, వారు పెట్టిన కేకలు గెలవటం వల్ల పిలాతు ఏమీ చేయలేక ఆయన సిలువుకి అప్పగించాడు. ఆయన అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడ స్థాపించగలడు? ఒక్కడు నోరెత్తల, ఒక్కడు నోరెత్తలే, నాలో మీరేమైనా పాపం చూపించగలరా? ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుకు వివాహమైంది, మగ్ధలేని మరియతో ఆయనకు సంబంధం ఉంది, ఏదో ప్రయత్నం చేయడానికి చేస్తున్నారు తప్ప ఆయనలో మచ్చలేదు, ఆయనలో మచ్చలేదు, ఆయనలో ఏ దోషాన్ని చూపించలేరు. నాడే ఎవరు చూపించలేకపోయారు, ఇప్పటికీ ఆయన జీవితాన్ని ఎందరు పరిశీలన చేసినా ఆయనలో ఇసుమంత లోపాన్ని పాపాన్ని ఎవరు పట్టుకోలేరు. మరి ఏ పాపం చేయని ప్రభువుని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు అన్నది మన ప్రశ్న అయితే, ఆ ప్రశ్నకు వాక్యం ఇచ్చే సమాధానం 2 కొరింథీ పత్రిక 5:21 మనం చూడాలి. 2 కొరింథీ పత్రిక 5:21 ఇలా రాయబడింది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను. అది ఆయనలో పాపం లేదు, కానీ సిలువ ఎందుకు ఎక్కడంటే మన కోసము ఆయన పాపముగా చేయబడ్డాడు, మన కోసము ఆయన పాపముగా చేయబడ్డాడు. దేవుని కనుదృష్టి పాపిని చూడలేదు, పాపమును చూడలేనంత పరిశుద్ధమైన కన్నులు కలిగిన వాడు. మీకు మేలు కలగకుండడానికి మీ పాపాలే కారణము, మీ పాపాలు దేవుని ముఖాన్ని మీకు మరుగుపరిచాయి, మీకు దేవునికి అడ్డుగా వచ్చాయి అంటాడు యెషయా భక్తుడు. కాబట్టి మనకేమర్థమవుతుందంటే దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు, దేవుడు నీతిని ప్రేమిస్తున్నాడు. అయితే మనుషుల్లో ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? దేవుని ప్రేమను పొందుకోవడానికి, దేవుని అనుగ్రహాన్ని పొందుకోవడానికి మనుషుల్లో ఎవరైనా నీతిమంతులు ఉన్నారని అడిగితే, రోమపత్రిక 3:23 పౌలు భక్తుడు అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆది దంపతుల్లోకి ప్రవేశించిన పాపం పాప స్వభావంగా మారి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళలోనికి పాప స్వభావం వస్తూనే వస్తుంది. కాబట్టి దేవుని అనుగ్రహం పొందడానికి, దేవుని చేత మెప్పు పొందడానికి నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరు పాపం చేస్తున్నారు, జీతంగా మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. లోకమంతా దేవుని ఉగ్రతకు లోనవుతున్నప్పుడు, దేవుడు సుదొమ గొమొర్ర పట్టణాలను నాశనం చేసినట్లు, దేవుడు నోవాహు కాలంలో జల ప్రళయాన్ని కుమరించినట్లుగా మానవులందరూ దేవుని ఉగ్రతకు నరక పాత్రులుగా బ్రతుకుతున్నప్పుడు, మానవులను దేవునితో సమాధాన పరచడానికి, మానవుల పైన దేవునికున్న ఉగ్రతను చల్లార్చడానికి, దేవుని ఉగ్రత కింద ఉన్న తీర్పుకి నిలిచి ఉన్న మానవ జాతిని తప్పించడానికి దేవుడే ఒక కార్యం చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు, అదే సిలువ కార్యం. అందుకే దేవుడు లోకమునంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని అందు విశ్వాసం ఉంచి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. అరిన మాటలు బాగా అర్థం కావాలి, నశించిపోకూడదు, నిత్య జీవానికి వెళ్ళాలి, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన తన కుమారుని అనుగ్రహించను. దేవుడు మానవుని వాడిని కర్మ కుదిలిపెట్టలేదు, దేవుడు మానవుణ్ణి నన్ను వెతుకు, నన్ను పట్టుకో, నా స్థాయిలోకి రా అని చెప్పి 7 కొండలు నియమించలేదు, 7 సముద్రాలు నియమించలేదు, కానీ దేవుణ్ణి అందుకోలేక, దేవుణ్ణి చేరుకోలేక పాపములో మగ్గిపోతున్న మానవునికి అపన్నహస్తం అందించడానికి దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఏ పాపం చేయని ఆయన మానవులందరి రక్షణార్థమే పాపముగా పరిగణించబడ్డాడు. దేవుడి నుంచి ఏ రోజు దూరం కాని దైవ కుమారుడు మానవ కళ్యాణార్థమై లోక రక్షణ కొరకు ఆయన ఆ పాపమంతటిని ఆయన మీదకు తీసుకున్నాడు. కొన్నిసార్లు కొన్ని త్యాగాలు మనం వింటూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని త్యాగాలు, రోడ్ యాక్సిడెంట్ కుమార్తె చేస్తే కుమార్తెని కాపాడడం కోసం సడన్గా పక్క సీట్లో ఉన్న తండ్రి డ్రైవింగ్ సీట్లో కూర్చు కూర్చుంటే ఎవరు నేరస్తులు అయిపోయారు? ఏ నేరం చేయలేదు తండ్రి, రోడ్ యాక్సిడెంట్ చేసింది కుమార్తె. కుమార్తెను రక్షించే కోసం తండ్రి డ్రైవింగ్ సీట్లోకి వచ్చి నేనే డ్రైవ్ చేశానని చెప్తా ఉన్నాడు. దాన్ని ఏమంటామంటే త్యాగం అంటాం. అప్పుడప్పుడు బ్యారేజ్లో, విజయవాడ ప్రకాశం బ్యారేజ్లో దూకి సూసైడ్ చేసుకుని చాలామంది ప్రయత్నం చేస్తారు. నీళ్ళలో పడి కొట్టుకుని పోతున్న వాడిని కాపాడడం కోసం ఎవరైనా ఒకరు నీళ్ళలోకి దిగి వారిని కాపాడే ప్రయత్నం చేసి వారిని కాపాడే తరుణంలో వారి ప్రాణాన్ని కోల్పోతే వారిని చూసి ఆ త్యాగం చాలా గొప్పదంటాం. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే అన్ని త్యాగాలను మించిన గొప్ప త్యాగం దేవుడే ఈ లోకం కోసం చేస్తూ ఉన్నాడు. ఆయన ఒకరిని రక్షించడం కోసం కాదు, కానీ ఏ మానవుడు లోక పాపాలు తీసుకొని పోలేడు, ఏ మానవుడు ప్రపంచ ప్రజలందరినీ కాపాడలేడు. ఆ ప్రపంచ ప్రజలందరి పాపాన్ని భరించాలి, వహించాలి అంటే ఆయన ఖచ్చితంగా మానవాతీతుడై ఉండాలి. అలాగని చెప్పి మానవులకు ప్రతినిధిగా ఉండాలి కాబట్టి మానవుడై ఉండాలి. దైవ మానవుడిగా యేసుక్రీస్తు ప్రభు కనబడుతున్నాడు. ఆయన సంపూర్ణంగా దేవుడు, ఆయన సంపూర్ణంగా మానవుడు. దేవుణ్ణి మానవులను కలపటానికి మానవుడి వల్ల కాదు కాబట్టి మానవుల పక్షంగా మానవుడిగా ఉండేవాడు, దేవునితో కలపడానికి సామర్థ్యం కలిగిన దేవుడిగా ఉన్నవాడు అవసరమై ఉండగా ఆయన ఈ భూలోకానికి వచ్చి మానవులకు దేవునికి మధ్య తెగిపోయిన బంధాన్ని పెనవేయడానికి, ఆయన మధ్యలో నలిగిపోవడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. యెషయా భక్తుడు ఇదే విషయాన్ని ఆయన ప్రవచన రూపంలో ప్రస్తావిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53:5-6 మనం చూడాలి. యెషయా గ్రంథము 53:5-6 ఇలా రాయబడ్డాయి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మీకు అర్థమైందో లేదో, నేరాలు మనవి, దానికి శిక్ష ఆయనకి. శిక్ష పడవలసింది మన మీద, దాని నుంచి మనం రక్షించబడ్డాం. అలాగని చెప్పి శిక్ష క్షమించబడలేదు, ఆ శిక్ష బదిలీ అయిపోయింది ఆయన మీదకి. ఆయనకి దెబ్బలు మనకు స్వస్థత. మన సమాధానమైన శిక్ష ఆయన వహించాడు, ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు. ఎందువల్లంటే 6వచనంలో ఇలా అన్నాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఒక భక్తుడు యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువ మీద పలికిన ఆ మాటను ఆధారం చేసుకుని ఇలా అంటాడు, నా దేవా నన్నెందుకు చేయిబిడిచితివి అన్నాడే. ఆ మాటని ఆధారం చేసుకుని ఒక భక్తుడు అంటాడు, ఆ శిలువ మరణం పొందడానికి ముందు ఆయన గెస్సెమన తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వేదనతో ప్రార్థన చేస్తున్నట్లుగా, ఆతురుపడి ప్రార్థన చేస్తున్నట్లుగా, ఆయన ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగిపోయినట్లుగా మత్తయిసువార్త 26:37-39 చూస్తాం. అంతగా ఆయన బహుదుఃఖంలో మునిగిపోవడానికి, ఆయన ప్రాణము వేదన చెందడానికి, చివరికి లోకాభక్తుడైతే ఆయన చెమట రక్త బిందులు వలె కనబడుతుంది అని ప్రస్తావించడానికి, ఆయన ఈ లోకానికి వచ్చింది, ఆయన ఈ లోకానికి వచ్చింది శిలువ మరణం పొంది లోకాన్ని రక్షించడానికే, ఎందుకోసమైతే ఈ లోకానికి వచ్చాడో, ఆయనైతే ఆ గెస్సిమని తోటలోకి వెళ్ళి చేయకూడని ఒక ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా వద్ద నుంచి తొలగించు అని. ఆయన వచ్చిందే శిలువ మరణం పొందడానికి, ఆయన వచ్చిందే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇవ్వడానికి, వచ్చింది ఆ పని కోసం. అలాంటి ఆయన ఆ గడి సమీపిస్తున్నప్పుడు ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా వద్ద నుంచి తొలగించు. ఎందుకు ఆయన అలా ప్రార్థన చేశాడంటే, సిలువ శ్రమలను తట్టుకోలేక సిలువ మరణం పొందలేక కాదు, కానీ అనాది కాలం మొదలుకొని దేవునితో తన వేసుకొని ఉన్న ఆయన, దేవునితో ఆనందాన్ని సంతోషాన్ని పొందుతున్న ఆయన ఎప్పుడైతే సిలువలో పాపముగా పరిగణించబడ్డాడో, పాపమును చూడలేని పరిశుద్ధమైన కనులు కలిగిన దేవుడు తన ముఖాన్ని మరుగుపరుచుకుంటే ఆ ఎడబాటును తట్టుకోలేక, నా దేవా నా దేవా ఏల నా చేయి విడిచితివి, ఏల నా చేయి విడిచితివి, దేవునితో దూరంగా ఉండటం యేసుక్రీస్తు ప్రభు జీర్ణించుకోలేని గొప్ప వేదన. అందుకే ఆయన అన్నిటిని ఓర్చుకోగలిగాడు, కానీ తండ్రి ఆయన వదిలిపెడితే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. తండ్రి ఆయన్ని ఆ గడియలో తండ్రి తన ముఖాన్ని మరుగుపరిస్తే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ఈ గిన్నె సాధ్యమైతే నా వద్ద నుంచి తొలగింతే, ఎందుకన్నాడంటే నేను నిన్ను వదిలి సిలువులో ఉన్న ఆ కొన్ని గంటలు కూడా నేను ఉండలేను దేవా, నా వల్ల కాదు, నిన్ను వదిలి నేను ఉండలేను, నీకు దూరంగా నేను ఉండలేను అన్నది ఆయన ఆర్తనాదం. పిల్లరా, మనం దేవుని బిడ్డలం, దేవుని ఆత్మను పంచుకున్నవారు, నేలమట్టి నుంచి నరుని నిర్మించి వాని నాసికా రంధ్రాల్లోనికి దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయనను వాక్యం సెలవిస్తుండగా, దేవుని ఆత్మ నుంచి విడిపడి దేవుని ఆత్మభాగాలుగా ఉన్న మనం ఎల్లప్పుడూ దేవునితో ఉండడానికే సృజించబడ్డాం. దేవునికి దూరంగా ఉండడానికి మనం ఎంత మాత్రం సృజింపబడలేదు, కానీ మనం ఏం చేస్తున్నామంటే మనం దేవుని మీద ఆధారపడడానికి, దేవునితో ఉండడానికి బదులు దేవునికి విడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఎంత ఘోరమైన స్థితితో ఒకసారి అర్థం కావాలి. బిడ్డ తల్లిని వదిలి ఎలా ఉండలేదో, ప్రతి మానవుడు దేవుని వదిలి ఉండకూడదు ఉండలేడు, కానీ మనం అనుకుంటున్నాం స్వేచ్ఛ అనుకుంటున్నాం, అది స్వేచ్ఛ కాదు, మన పతనం. దేవునికి దూరంగా ఉండడం స్వేచ్ఛ కాదు, పతనం, మన నాశనం. కొందరికి ప్రార్థన సంతోషకరమైన సమయం, కొందరికి ప్రార్థన బోరింగ్ సబ్జెక్ట్, కొందరికి దేవుని వాక్య ధ్యానం తేనె కంటే తీయనైన అనుభవాన్ని ఇస్తుంది, కొందరికి వాక్య ధ్యానం నిద్ర తీసుకొస్తుంది, కొందరు దేవుని సన్నిధి కొరకు ఆతురంగా పరిగెడతారు, కొందరు దేవుని సన్నిధి నుంచి దూరంగా దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందువల్ల ఈ పరిస్థితి సంభవించిందంటే, అందరూ దేవుని బిడలే, కొందరు పాపం వల్ల దేవుని విడిచి సాతాను తుత్తులైపోయారు, సాతాను సంతానం అయిపోయారు. అందుకే అంటాడు బాప్తిస్మిచ్చి యోహాను నిన్నటి దిన ముందు మనం చూసిన లేఖన భాగంలో, సర్ప సంతానమా రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నాడు. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటే, దేవుడి నుంచి దాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటే, దేవునితోను సమయం గడపలేకపోతుంటే, ఇలాగ ఉదయకాల ప్రార్థన సమయం నీకు నిద్ర తెప్పించే సమయంగా నీకుంటే, యు ఆర్ ఇన్ ఎ డేంజర్. ఏదైతే చేయకూడదో, ఏదైతే జరగకూడదో, ఏదైతే విరుద్ధమైందో అది నీలో ఉంది అంటే, మనం ప్రభు సన్నిధిలో అడగాల్సింది, నా దేవా నా దేవా నా చేయి విడిచిపెట్టొద్దు. ఒకవేళ మనం దేవుని చేయి పట్టుకుంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, కొడుకు నాన్న చేయి పెట్టుకుంటే సడన్గా ముందు నుంచి బైక్ వచ్చి హార్న్ కొట్టగానే బేరం అని చెప్పి చేయి ఉదిరేస్తాడు. అదే తండ్రి కొడుకు చేయి పట్టుకుంటే అలాంటి టైంలో ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. మనం దేవుని అడగాల్సిన దేవా నేను నీతో ఉండాలని ఆశపడుతున్నాను, నేను ఉండలేకపోతున్నాను. నా చేయి గట్టిగా పట్టుకో, నా చేయి గట్టిగా పట్టుకో, నా చేయి విడిచిపెట్టొద్దని మనం ప్రభువుని అడిగితే తప్పకుండా ప్రభు మన చేయి పట్టుకుంటాడు. ఇక్కడ పాపులను దేవుడు చూడ్డు, పాపుల చేతులు దేవుడు పట్టుకోడు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారో, ప్రభునందు ఉన్నారో, వారు ఇంకెంత మాత్రం పాపులు కాదు, వారు పరిశుద్ధపరచబడ్డారు, వారు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. యేసుక్రీస్తు ప్రభునందు మనకున్న గొప్ప ధైర్యం ఏంటంటే దేవుణ్ణి మనం సమీపించగలం. దేవుడు మన పాపాలను చూడగాని యేసుక్రీస్తు రక్తంలో మన పాపాలు శుద్ధి చేయబడ్డాయి, కొట్టివేయబడ్డాయి, ఇక పరిశుద్ధులుగా మనం మార్చబడ్డాం. దేవుడే మనతో సమయాన్ని గడపడానికి ఇష్టపడతాడు. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధిని అనుభవించడానికి యేసుక్రీస్తు ప్రభు గొప్ప ద్వారాన్ని, గొప్ప త్రోవను ఏర్పాటు చేశాడు. కాబట్టి అర్థం చేసుకుని మనం మాత్రం ప్రభు సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయాలని యువదేకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ కేక, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితి అన్న కేక, ఆయనతో కలిగి ఉండవలసిన సంబంధం ఎంత గొప్పదో, ఆయనకు దూరం అయిపోయి ఎంత ఘోరమో మనకు తెలియజేస్తుండగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించిన గాక.